కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయ్యూ క్రీస్తు నందు అవునన్నట్లుగానే ఉన్నది. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఫుట్నోట్లో ఆమెన్ అని ఉన్నవి. ప్రార్థన చేసుకున్నాం. తల్లు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవా, దయగల రక్షక, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుకై ఉపకారానికై మీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరాన్ని అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ఈ 4వ తేదీన మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. ఈరోజు సర్వలోకంలో సంఘం ప్రభు ఆరాధించడానికి సమకూడుతూ ఉండగా ప్రభు మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఆదివారానికి మాత్రమే వారి భక్తి పరిమితం కావడానికి వీల్లేదు. వారి మధ్య గొప్ప ఉజ్జీవాన్ని మీరు తీసుకురండి. నాయన మీకు వందనాలు స్తోత్రాలు. మంచి తీర్మానాలతో ఈ సంవత్సరం ప్రభు సంఘం ఉజ్జీవింపబడినట్లుగా మీరు సహాయం చేయండి. అలాగే ప్రభు మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న సంగారెడ్డి మెడికల్ సహవాసాలు మీరు బలపరచండి. 29 మెడికల్ సహవాసాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలం 7 గంటలకు జరుగుతా ఉన్న మంత్రి నాయకుల మీటింగ్ లో అందరం కూడుకొని పరిచయ విషయాలు మాట్లాడుకోవడానికి మీరు సహాయం చేయండి. వాక్య సందేశం ద్వారా మీరు నాతో మాతో మీరు మాట్లాడండి. సమయాన్ని ముందున్న బల్ల సహవాసాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఆత్మదేవ మీరు మాకు బోధించండి. మా మధ్యకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ నాయన మీ దర్శనం మనం మేము కోరుకుంటూ మీ వాక్యం ద్వారా మీరు దర్శించమని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో యువదకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. చదివిన వాక్య భాగంలో భక్తివానికి 31st నైట్ చాలా రంగాల్లో ఉన్న అలవాటు వాగ్దానాలు కోరుకోవటం, వాగ్దానాలు ఇవ్వటం కూడా చూస్తూ ఉన్నా. క్యాలెండర్స్ లో కూడా వాగ్దానాలు ముద్రించటం, ప్రాముఖ్యంగా ఇప్పుడు వాట్సాప్ ద్వారా సేవకులు వాళ్ళ సంఘానికి రోజుకొక వాగ్దానాన్ని పంపించడం అవి కూడా చూస్తున్నాం. సో వాగ్దానాలు గుర్చిన అవగాహన కలిగి ఉంటే మీకు ఏ వాగ్దానం అయితే దేవుడి వాక్యం నుంచి మీరు పొందుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరాలి. ఎందుకంటే మనం చదివిన వాక్య భాగం రాయబడ్డ మాటదే. దేవుని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. వాగ్దానాలు చేసి ఆయన మర్చిపోయేవాడు కాదు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఎన్ని వాగ్దానాలు ఇవ్వబడ్డాయో అవన్నీ జరుగుతాయి, అవును అన్నట్టుగానే ఉన్నది అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అయితే రియాలిటీకి వచ్చేసరికి కొన్నిసార్లు మాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దాన్ని మేము నమ్మాం, కానీ ఈ సంవత్సరం ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు చూడలేకపోయాం. ఈ వాగ్దానాన్ని చదివి నేను ఇలా అనుకున్నాను, కానీ దాని నెరవేర్పును నేను సంవత్సరం ముగిసేసరికి చూడలేకపోయాను. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు అని మనం డిసప్పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకొరకు మనం డిసప్పాయింట్ కాకుండా ఉండడానికి వాగ్దానం యొక్క నెరవేర్పును మనం చూడడానికి మనం సరైన అవగాహన కలిగి ఉండటం మన విశ్వాసానికి మన ఆత్మీయ జీవితానికి అవసరం. కాబట్టి దేవుని వాగ్దానాల విషయంలో మనం కొన్ని కీలకమైన విషయాలు ఉదయకాలపు ధ్యానంలో ఆలోచించడం ద్వారా ఈ ప్రాబ్లంను ఓవర్కమ్ చేయగలుగుతాం. అందులో వాగ్దానాలు మూడు రకాలుగా, మూడు కేటగిరీలుగా బైబిల్లో ఉన్న వాటిని మనం చూడగలం. అందులో మొదటిది షరతులతో కూడిన వాగ్దానాలు, అంటే కండిషనల్ ప్రామిసెస్. వాగ్దానం దేవుడు చేస్తాడు, దేవుని గ్రంథంలో మనం వాటిని తీసుకుంటాం. చేసిన దేవుడు మనల్ని ఏదైనా చేస్తేనే ఈ వాగ్దానం చేస్తాను అని అంటాడు. అక్కడ మనం చేయాల్సింది ఉంటుంది, దేవుడు చేయడం మాత్రమే కాదు మనం చేయాల్సింది కూడా ఉంటుంది. మనం చేయాల్సింది చేసినప్పుడే దేవుడు చేస్తాను అన్నది చేస్తాడు, దాన్ని మనం కండిషనల్ ప్రామిసెస్ అంటాం. రెండు అన్కండిషనల్ ప్రామిసెస్, షరతులు లేని వాగ్దానాలు. దేవుడు చేస్తాను అన్నాడు, అక్కడ మనల్ని ఏమీ చేయాలి అని చెప్పలేదు. ఆయన దాన్ని ఆ నిర్ణయ కాలంలో తప్పకుండా చేస్తూ వెళ్తాడు. ఆయన చిత్తం, ఆయన అసంకల్పాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. అట్లాంటి వాగ్దానాలు ఉన్నాయి, అన్కండిషనల్ ప్రామిసెస్ ఉన్నాయి. మూడు, రెండు మిక్స్ అయి ఉన్న వాగ్దానాలు కూడా ఉన్నాయి. దేవుడు చేస్తాను అంటాడు, అక్కడ మనం చేయాల్సింది ఖచ్చితంగా చేయమనేమి రాయబడదు, కానీ మనం చేయగలిగితే దాన్ని నెరవేర్పుని చూడగలుగుతాం. సో మూడు రకాలుగా ఉంటాయి. ప్రధానంగా ఈ రెండు రకాలు మనకు అర్థం కావాలి, కండిషనల్ ప్రామిసెస్, అన్కండిషనల్ ప్రామిసెస్ మనకు అర్థం కావాలి. అందుకొరకు నేను వాగ్దానాన్ని ఎస్ఎఫ్జే పరిచయంలో కూడా మనం దీన్ని అలవాటు చేసుకున్నాం. ముందటి తరం వాళ్ళు చూపించిన దాన్ని బట్టి దేవుని వాగ్దానాలు ప్రార్థనా పూర్వకంగా కనిపెట్టి తీసుకొని దాన్ని నమ్మి దాని మీద ఆధారపడి సంవత్సరం ముగింపులో దాని వాగ్దానం నెరవేర్పును చూడాలి అని మనం అనుకుంటూ వచ్చాం. నేను గత సంవత్సరం ఎస్ఎఫ్జే పరిచర్య కొరకు ఇవ్వబడ్డ వాగ్దానం, అందులో అది కండిషనల్ ప్రామిసా అన్కండిషనల్ ప్రామిసా, దాని ఫుల్ఫిల్మెంట్ దగ్గర మనం చేయాల్సింది ఏమైనా ఉందా, దేవుడు ఏం చేస్తానన్నాడు అర్థం కావడం కొరకు జ్ఞాపకం చేస్తున్నా. యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను, నీటి కాలవల వద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుతురు. ఇక్కడ దేవుడు చేస్తాను అంటున్నాడు, దేవుడు చేస్తాను అంటున్నాడు అన్నట్లుగానే ఆయన పెంతుకోస దినమందు పరిశుద్ధ ఆత్మ దేవుడిని కుమరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయడానికి మనం ఏమైనా చేయాల్సింది ఉందా అంటే మొదటి మాటలో ఆ మాట రాయబడింది, నేను దప్పికల వాని మీద నీళ్ళను. సో దప్పిక ఉంటే ఆయన దీన్ని నెరవేర్పులోకి తీసుకొస్తాడు అని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మనకు దప్పిక ఉండి, దేవా నువ్వు నీ ఆత్మను మాకు అనుగ్రహిస్తానన్నావు, మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి అని ఎవరు తీవ్రమైన ఆశతో ఉంటారో ఆ ఆత్మ గురించిన అవగాహన, ఎందుకు ఆత్మ దేవుని యొక్క నింపుదల ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు అన్నది కూడా కీలకమే. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ కొన్ని దీనికి రిలేటెడ్ గా కొన్ని మాటలు ఉన్నాయి, మన అవగాహన కొరకు చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయము 7వ వచనం, 11వ అధ్యాయం 9వ వచనం. అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకవానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు చేయాల్సింది, దేవుడు చేస్తాను అని చెప్తున్న విషయాలున్నాయి. విశ్వాసి లేదా సంఘం చేయాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. అందులో 9వ వచనంలో అడగటం మన వంతు, ఇవ్వటం ఆయన వంతు, అడగకుండా ఇవ్వడు. వెతకటం మన వంతు, అది అనుగ్రహించటం ఆయన పార్ట్గా మనం చూస్తున్నాం. తట్టడం మన వంతు, తీయడం ఆయన వంతుగా చూస్తున్నాం. ఇది ఇద్దరు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. దేవుడు చేసుకుంటూ పోతాడు, నేను చూడడం మాత్రమే నా పని. ఆయన ఇచ్చుకుంటూ పోతాడు, నేను పుచ్చుకోవడం మాత్రమే నా పని అని సాధారణంగా మనం భావిస్తాం. అది సరైన యాటిట్యూడ్ కాదు. మెజారిటీ ప్రామిసెస్ బైబిల్లో ఉన్న ఎక్కువ వాగ్దానాల్లో డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మానవుని పాత్ర ఉంటుంది, దేవుని పాత్ర ఉంటుంది. దేవుడు చేస్తాడు కానీ విలువ లేని వారి విషయంలో చేయడు, ఆకలి లేని వారి విషయంలో చేయడు, దప్పిక లేని వారి విషయంలో చేయడు, అడగకుండా చేయడు, వెతకకుండా ఇవ్వడు, తట్టకుండా తీయడు. అదేంటి అంటే దేవుని యాటిట్యూడ్, అది దేవుని యొక్క స్వభావం. అది ఆయన అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మాట దేనికోసం, 13వ వచనం, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తాను అన్నాడు, కానీ మనం ఏమైనా చేయాలా? అడగాలి. అడిగితే పరిశుద్ధాత్మనిస్తాడు. ఆ మాట 13వ వచనంలో చదువుతున్నాం. యెషయా గ్రంథం 44:3లో కూడా, దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలాలను. అది మన మనకుండాల్సిన ఆత్మీయమైన దప్పిక, తీవ్రమైన వాంఛ కలిగి ఉంటే ఆయన తన ఆత్మనిస్తాను అని లూకాసు వార్తలో, ప్రభువు బోధల్లో ఇంకా స్పష్టంగా చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ వాగ్దానాల్లో షరతులు, వాగ్దానాల్లో డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ, డ్యూయల్ రోల్స్. దేవుడు చేస్తాను అంటుంది ఏంటి, దానికి అందులో మనం చేయాల్సింది ఏమిటి, దాన్ని ఎరగటం అవసరం. ఈ సంవత్సరం మనం జకరియా గ్రంథం 8వ అధ్యాయము, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 18 నుంచి 23 వచనాల్లో 23వ వచనాన్ని వాగ్దానంగా తీసుకొని మనం దాన్ని నమ్మి ముందుకు వెళ్తా ఉన్నాం. అక్కడ ఏమైనా కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అన్కండిషనల్ గా దేవుడు చేస్తాను అంటున్నాడా అంటే, అక్కడ 23వ వచనంలో కండిషన్స్ ఏం కనిపించవు. అక్కడ 23లో ఏం కనిపించవు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవు ఇచ్చినది ఏమనగా, ఆయన చేస్తానంటున్నాడు. ఆ దినాల్లో ఆయా భాషలు మాట్లాడు అన్య జనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా ఒత్తుమని చెప్పుదురు. ఇక్కడ మనం చూడాల్సిన ప్రాముఖ్యమైన మాట గనుక, అంటే కండిషన్ అది. దేర్ ఫోర్ అంటే రీజనింగ్. అది ఎప్పుడు వస్తారట, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక, దేవుడు మీతో ఉన్నాడు గనుక, దేవుడు మీ మధ్య కార్యాలు చేస్తున్నాడు గనుక, దేవుడితో ఆయన నచ్చినట్టుగా మనం లేకపోతే దేవుడు మనతో ఉండడం, మిగతా వాళ్ళు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ 23లో కూడా కండిషనల్ ప్రామిస్, దేవుడు మీకు తోడుగా ఉంటేనే పరిచర్యలో మీరు వాడబడతారు, దేవుడు మీకు ప్రజలను అప్పగిస్తాడు అని మనం చూడగలుగుతున్నాం. ఇంకొక మాట 19వ వచనంలో చివరి మాట రాయబడింది, కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. దేవుడు సత్యాన్ని కోరుకునే దేవుడు, సమాధానాన్ని కోరుకునే దేవుడు. మీరు సత్యాన్ని సమాధానాన్ని ప్రియముగా ఎంచుకుంటే 20వ వచనంలో మాట్లాడతాడు, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను ఒత్తురు. సత్య సంబంధులుగా లేరు. మీరు ఎట్లాగ దేవుడు మీ దగ్గరికి అనేక మందిని తీసుకొస్తాడు? సమాధానం మీలో లేదు, ఎట్లాగ దేవుడు మీ దగ్గరికి అనేకులను తీసుకొస్తాడు? మిమ్మల్ని ఎలాగ అనేకుల మీద నాయకులుగా నియమిస్తాడు? కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏమైనా ఉందా? అవును, ఈ సంవత్సర వాగ్దానంలో మనం చేయాల్సింది ఉంది, గత సంవత్సర వాగ్దానంలో మనం చేయాల్సింది ఉంది, ప్రారంభ వాగ్దానాలు కూడా ఉన్నాయి. కీర్తన గ్రంథం 2వ కీర్తన 8వ వచనంలో రాయబడ్డ మాట, నన్ను అడుగును నేను జనమును స్వాస్థ్యముగా భూమిని దిగంతుల వరకు సొత్తుగా దేవుడు ఇస్తానన్నాడు. మనం చేయాల్సింది ఏమైనా ఉందా? మొదటి మాట, నన్ను అడుగు, నన్ను అడుగు. మనం దాన్ని ఆధారం చేసుకొని ఉపవాస ప్రార్థన నుండి మ్యాప్లు పరుచుకొని డేటా కలెక్ట్ చేసుకొని దేవా మాకు వీళ్ళందరు రక్షణ పొందటం మేము చూడాలి అని పట్టుదలతో చేస్తున్న ప్రార్థనలో నన్ను అడుగును నేను ఇస్తాను అన్నాడు. కావున ప్రిల్లరా, నేను ఈ ఉదయకాలం మీ చేతిలో ఉన్న ఆ వాగ్దానాల కార్డులు మీరు దాన్ని చూస్తే మీకు సత్యం అర్థం కాదు. మీకు క్యాచీగా ఉండాలి, మీ కనులకు ఇంపుగా ఉండాలని వాళ్ళు ఏం చేశారంటే ముందున్న వాగ్దాన ముందున్న షరతులు లేదా తర్వాత ఉన్న షరతులు వాటిని కత్తిరించేసి మీకు ఈ వాక్యాన్ని మీ చేతిలో పెట్టారు. మీరు ఆ పై వచనాలు కింద వచనాలు చదివితే ఈ వాగ్దానాన్ని తీసుకొని బైబిల్లో పెట్టి పై వచనాలు కింద వచనాలు చదివితే దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు, ఆయన ఏం చేస్తానంటున్నాడు, డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ మనకు అర్థమవుతుంది. నా పాత్ర ఏంటి, నా భాగం ఏంటి, నేనేం చెయ్యాలి, నేనేమి చేయకుండానే కూర్చొని ఆయన ఇచ్చేదాన్ని నేను పొందుకోగలుగుతానా అన్నది కూడా మీకు అర్థమవుతుంది. దయచేసి దయచేసి మీరు దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్, దేవుని మాట యొక్క నెరవేర్పు దాన్ని మీరు చూడాలని ఆశపడితే వాగ్దానాలను వాట్సాప్ లోను, వాగ్దానాలను వాగ్దాన కార్డులోను, వాగ్దానాలను క్యాలెండర్ లోను చదవద్దు. చదివినా అక్కడ ఆగిపోవద్దు. వాటిని ఆ అధ్యాయంలో ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాడు, ఏ కండిషన్స్ తో మాట్లాడుతున్నాడు అవి మీరు అర్థం చేసుకోగలిగితే మనం చేయాల్సినవి చేస్తే దేవుడు అబద్ధమాడడానికి నరుడు కాదు, తప్పకుండా నెరవేరుస్తాడు అనే వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చదివిన మరో వాక్యం ఉంది కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని మరలా చదవాలి. అక్కడ ఇంకొక మన అవగాహన చేసుకోవాల్సిన మరొక సత్యం రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి. అక్కడ తర్వాత కండిషన్ రాయబడి చూడండి, గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అది ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. వాగ్దానాల ద్వారా లాభం ఎవరికి కలగాలి? సాధారణంగా మనకు కలగాలి అని అనుకుంటాం, అనుకోవచ్చు గాక. కానీ అక్కడ రాయబడిన మాట మాత్రం ఆ వాగ్దానాల ద్వారా మన ద్వారా దేవుడికి మహిమ కలుగుటకై. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవునికి ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చడం ద్వారా ఆయనకు మహిమ కలగాలి. కాబట్టి మన పాపపు యోచనలకు,
మన లోకానుసారమైన ప్రణాళికలకు దేవుడు వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్చి ఆయన ఎట్లా మహిమ తెచ్చుకుంటాడు? ఆయనకి ఎట్లా మహిమ వస్తుంది? కాదు, ఇంటెన్షన్ ఏంటంటే దేవుడు తన మాట నెరవేర్చుకొని తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఇది అర్థం కావాలి. చాలా సార్లు ఏటీఎం మిషన్ లాగా దేవుడు ఇస్తూ ఉంటాడు, నేను పుచ్చుకుంటూ ఉంటాను, అంతకు మించి నాకేమి పని లేదు అని మనం భావిస్తాం. అది నిజంగా మనం డిసప్పాయింట్ అవుతాం. దేవుడు నెరవేర్చడు, ఆయన మాటలు నెరవేర్చడు. కొన్ని పరిచయం ఉన్న వాక్య భాగాలు బైబిల్లో కండిషన్ వాగ్దానాల్లో మెజారిటీ కండిషనల్ ప్రామిసెస్. షరతు లేకుండా వాగ్దానాలు సాధారణంగా లేవు. ప్రతి వాగ్దానం ముందో వెనకో షరతులున్నాయి. అయితే క్యాలెండర్లో ఆ ఒక అంగుళం స్పేస్ లో వాక్యాన్ని పెట్టాలి అనుకున్నప్పుడు ఆ ముందు వెనక ఉన్న విషయాలన్నీ పెట్టడానికి ప్లేస్ సరిపోక వాళ్ళు కత్తిరించి మనకి క్యాచీగా ఉన్న వాటిని పెట్టారు. ఆ క్యాచీగా ఉన్న వాటిని, ఇంపుగా ఉన్న వాటిని చూసి దేవుడు నాకు భలే వాగ్దానం ఇచ్చాడు అని మీరు అక్కడ ఆగిపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మచ్చుకి నేను కొన్ని బాగా ఫేమస్ అయిన వాగ్దానాలు చదివి వాటి వెనకాలన్న నేను కండిషనల్ ప్రామిసెస్ కోసం మాట్లాడుతున్నాను. నోట్ చేసుకునే వారు కండిషనల్ ప్రామిసెస్ నోట్ చేసుకుంటే మీకు ఇవి అర్థమవుతుంది. తర్వాత అన్కండిషనల్ ప్రామిసెస్ ఎట్లా ఉంటాయి, మిక్స్డ్ ప్రామిసెస్ ఎట్లా ఉంటాయి కూడా చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. కీర్తన గ్రంథం మొదటి కీర్తన 3వ వచనంలో చక్కటి ఆశీర్వాదకరమైన మాటలున్నాయి. 3వ వచనం, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయినదంతయు సఫలమగును. ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే ఫలించే చెట్టు వలె ఉంటాడు, అతడు చేసేదంతా ఫలిస్తుంది, అతడు చేయనదంతయు సఫలమవుతుంది. ఫలించే చెట్టు వలె ఉంటాడు, అతడు చేసేదంతా సఫలమవుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది అన్నట్టుగా ఉంది ఈ మాట. కాని అతడు అన్న మాట దగ్గర ఇంతకు ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఆయన? ఇది ఈ మాట ఎవరి విషయంలో నెరవేర్పులోకి రాబోతుంది అన్నది అర్థం కావాలంటే 5వ వచనం చదవాలి. 2వ వచనంలో ఏమని రాయబడింది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై. ఎవరికి ఈ వాగ్దానం? ఎవరు దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆనందిస్తారో. నాకు బైబిల్ తెరవగానే నిద్ర వస్తుందండి, ఆవనిద్రలు వస్తున్నాయండి. వాళ్ళకి ఎట్లాగా ఈ వాగ్దానం అప్లై అవుతుంది? వాళ్ళకి ఆనందం లేదు కదా, ఆవలింతలు కదా వస్తున్నాయి. దివారాత్రులు ధ్యానించేవాడు. మేము ఆదివారం తప్ప మిగతా రోజుల్లో బైబిల్ తీయమండి, మాకు ఆదివారం మాత్రమే బైబిల్ గుర్తొస్తుంది. వాళ్ళకి ఎట్లా ఈ వాగ్దానం అప్లై అవుతుంది? వాళ్ళ దివారాత్రులు గ్రంథాన్ని ధ్యానించేవారు కాదు కదా. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా 1వ వచనంలో మరొక మాట రాయబడింది, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక. చేయకూడని పనులున్నాయి, చేయాల్సిన పనులున్నాయి. 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనదంతయు సఫలమగుతుంది. కావున 3వ వచనంలో ఉన్న అద్భుతమైన వాగ్దానం ఫలవంతమైన జీవితానికి రహస్యం ఏమిటంటే 2వ వచనం, వాక్యాన్ని ఆనందించటం, వాక్యాన్ని అనుదినము ధ్యానించటం. 1వ వచనంలో పాపానికి దూరంగా ఉండటం, పాపులకు దూరంగా ఉండటం. చేయకూడని విషయాలు ఉన్నాయి, చేయాల్సిన విషయాలు ఉన్నాయి, అప్పుడు దేవుడు తన మాట నెరవేరుస్తాను అని 1వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ 3 వచనాలు తీసుకొచ్చి క్యాలెండర్లో పెట్టడానికి అవకాశం ఉందా? లేదు. మరి ఏం పెడతారు క్యాలెండర్లో? 3వ వచనం, అతడు మూడో వచ్చిన రెండవ భాగాన్ని పెడతారు. అతడు చేయనదంతా సఫలమగును, అంటే నేను చేసేదంతా దేవుడు దీవిస్తానన్నాడు. అంటే ఏం చేస్తున్నాను, ఇల్లు కడదాం అనుకున్నాను, దేవుడు నా ఇల్లు కట్టిస్తాడు. ఏం చేద్దాం అనుకున్నాను, జాబ్కి అప్లై చేస్తున్నాను, దేవుడు నాకు ఈ సంవత్సరం జాబ్ ఇస్తానన్నాడు. అతడు చేయనదంతా సఫలమగును అని ఎట్లాది తీసుకుంటారు, ఎట్లా తీసేసుకుంటారు, అలా తీసేసుకుంటున్నారు. తీసేసుకొని పైగా ఏమంటారు, దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరలేదు కాబట్టి నాకు విశ్వాసం సనగిల్లిపోయింది, అది సాతాన్ చేసే మోసం కదా, అది సాతాన్ చేసే మోసం కదా. కాబట్టి ప్రిలరా మనం అర్థం చేసుకోవాలి. బాగా ఇష్టమైన మరొక కీర్తన ఉంది, 91వ కీర్తన, అది గొప్ప ఆదరణ పొందే కీర్తన. 91వ కీర్తనలో ఎలాంటి గంభీరమైన మాటలు ఉన్నాయో చదువుతాం. 91వ కీర్తన మొదటి వచనం నుంచి, మామూలు కాపుదల కాదు, దాన్ని ఏమంటారు A+ కేటగిరీ కాపుదల ఉన్నట్టుగా ఉంటాయి. ఏం కాదు, నీకేం కాదు, నేనున్నా, ముందు వెనక నేనున్నా అన్నట్టుగా ఉంటుంది. అయితే మనం దాన్ని అర్థం చేసుకోవాల్సిన మచ్చకిలా అంటాను, అక్కడ రాయబడ్డ మాటలు ఏంటి, 4, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. భలే ఉంది ఈ మాట. ఇంకేముంది, ఆయన కప్పితే ఇంకేముంది, ఇంకేం కావాలి మనకి. 3వ వచనం, వేటకాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇవన్నీ ఉన్నాయి, కానీ అసలు ఎవరి కోసం ఈ మాటలు మనం మొదటి వచనంలో చూస్తాం, మహోన్నతుని చాటున నివసించువాడే. ఎవరి కోసం ఈ మాటలు, దేవుడి మీద ఆనుకొని దేవుడితో నడుస్తూ ఉన్న వారికి దేవుడిచ్చే కాపుదల. నేను ఎలాగైనా తిరుగుతాను, ఆయన నన్ను తన రెక్కల నీడ కాపాడాలి, నేను ఎలాగైనా తిరుగుతాను, ఆయన నాకు తోడుగా ఉండాలి. అది ఎట్లా తీసుకుంటా, మొదటి వచనంలో దేవుని మహోన్నతుని చాటున నివసించువాడు, అతనికి ఈ విషయాలు ఈ వాగ్దానాలు చేయబడ్డాయి. కింద 14వ వచనంలో అతడు ఆ మహోన్నతుని చాటు నివసించే వ్యక్తి కోసం ఈ మాటలు రాయబడుతూ, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించేదను. అందరినీ తప్పిస్తాడా? ఈ వాగ్దానం అలా చెప్పట్లా, దేవుణ్ణి ప్రేమించు వారిని తప్పిస్తాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక, అక్కడ గనుక అన్నది కండిషన్, గనుక అన్నది షరతు, ఆ షరతు అర్థం కావాలి. తర్వాత మాట, అతడు నా నామాన్ని ఎరిగిన వాడు గనుక నేను అతను గణపరుస్తాను. గనుక ఎవరికి ఈ వాగ్దానం, దేవుడి నామాన్ని ఎరిగిన వారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి. 15వ వచనం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎవరికి వాగ్దానం, మొరపెట్టే వారికి, విజ్ఞాపనకర్తలకు. కావున ప్రియులారా, డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ కనిపిస్తున్నాయి, దేవుడు చేసేది మానవుడు చేయాల్సింది, దేవుని యొక్క పాత్ర మానవుని యొక్క పాత్ర. బైబిల్ దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన రోషం కలిగినోడు, విలువ లేనోడికి ఏది ఇవ్వడు. దేవుడు సోమరభూతుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోడు, దేవుడు అపనమ్మకస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోడు. దేవుడు పరీక్షించి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఆ తర్వాత ప్రమోషన్ ఇస్తాడు, డైరెక్ట్ గా ప్రమోషన్ ఇచ్చి మనం ద్వారా ఆయన చికాకు తెచ్చుకోడు. దాన్ని మనం వాక్యంలో చూడగలుగుతున్నాం, దేవుడు నైతికంగా చూడగలుగుతున్నాం. దయచేసి మీకు ఇవ్వబడ్డ వాగ్దానాలు, మీరు ఏ వాగ్దానాన్ని అయితే తీసుకుంటున్నారో వాటిని బైబిల్లో పెట్టి దాచుకుంటారు కాదు, అది ఏ పుస్తకం, ఏ అధ్యాయంలో, ఏ వచనంలో రాయబడిందో రాశారు కదా, అక్కడ తీసుకొని వెళ్ళి మీరు ఆ పై వచనాలు కింద వచనాలు చదివి, నేనేం చేయమంటున్నాడు, నా రోల్ ఏంటి, నా పార్ట్ ఏంటి అని మీరు చూడగలిగితే మీరు దాన్ని స్టార్ట్ చేయగలిగితే, దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన కండిషన్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు కాబట్టి ఆయన మాట తప్పకుండా నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. చాలాసార్లు వాగ్దానాల్ని కాంటెక్స్ట్ కు సంబంధం లేకుండా తీసుకుంటారు. అంటే మనం ఒకలా ఊహించేసుకుంటాం. కాంటెక్స్ట్ ఏం చెప్తుంది అంటే నువ్వు ఎలా పడితే అలా ఊహించుకోవడానికి వీలు లేదు. ఈ మాట యొక్క అర్థం ఈ వాక్యంలో ఇది, ఈ మాట యొక్క అర్థం ఈ వాక్యంలో ఇది. ఈ మధ్య అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ వాళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి ఆయన మాట్లాడిన సందర్భం ఒకటి, వాళ్ళు కత్తిరించి పెట్టే సందర్భం కత్తిరించి పెట్టేసరికి అసందర్భంగా ఉంటది. మామూలుగా ఆ మాట సందర్భంలో సందర్భంలో వినగలిగితే, అంటే మొత్తం ఆ క్లిప్ అంతా వినగలిగితే తప్పేం కనబడదు. కానీ దాన్ని కత్తిరించారు కదా, తప్పుగా కనబడేటట్లుగానే కత్తిరిస్తారు. అందుకోసం కాంటెక్స్ట్ ఎప్పుడు మీరు ఇలా అన్నారని నాకు తెలిసిందనంటే అన్నాను, ఎందుకు అన్నాను, ఎప్పుడు అన్నాను అన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పేం కాదు అయితే అనిపిస్తారు. ఎప్పుడు అన్నాను, ఏ ఉద్దేశంతో అన్నాను అన్నదాన్ని పక్కన పెట్టి ఈ మాట అన్నారు అన్న మాట దగ్గర తప్పుగానే అనిపిస్తుంది. కాబట్టి కాంటెక్స్ట్ చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రభు కృపను బట్టి 2 దినాల బైబిల్ స్టడీలో బైబిల్ స్టడీ దగ్గర ఏం మాట్లాడుతున్నామంటే వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, సందర్భం ఏంటి, ఏ సందర్భంలో ఆ మాట మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఈ వాక్యాన్ని ఎట్లా తీసుకోవాలి అన్న కాడ మనకి పై వాక్యాలు కింద వాక్యాలు వెలుగులో ఆలోచించగలుగుతా ఉన్నాం, ఏకాభిప్రాయం సాధ్యమవుతుంది. సంఘం ఇన్ని డినామినేషన్లుగా చీలిపోయి ఏ డినామినేషన్తో మరొక డినామినేషన్కి బంధం లేకుండా కనిపిస్తున్న ఈ దినాల్లో ప్రధాన కారణం ఏంటంటే కాంటెక్స్ట్ పట్టుకుంటే అందరికి ఒకటే భావం వస్తుంది. కాంటెక్స్ట్ పట్టుకోరు, ఆత్మీయ అర్థాలకు వెళ్తారు, దానికి వాళ్ళ సొంత భాషను చెప్తారు, వాళ్ళకు సొంత అర్థాన్ని చెప్తారు. ఏమైనా అడిగితే మాకు ఇలా అర్థమైందని అంటారు, దానికి మళ్ళా ఇంకొక వాక్యాన్ని కోట్ చేస్తారు. వాక్యం 2 అంచెలు గల ఖడ్గం వంటిది అంటారు. అంటే అర్థమేంటి, ఎలాగన్నా అనిపిస్తుంది, ఎలాగన్నా అనిపించదు, ఒకలాగే అనిపిస్తుంది. సందర్భాన్ని మనం పట్టుకొని ఆలోచించగలిగితే ఒకటే భావన వస్తుంది, ఎలా పడితే అలా రాదు. మనం ఆ తలాతోక తీసేస్తే ఎలా పడితే అలా తిరిగిపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది, తలాతోక పెడితే ఒకటే షేప్ వస్తుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. కావున ప్రియులారా, మీ దగ్గర ఉన్న వాగ్దానాలు మీరు తప్పకుండా వాక్యపు వెలుగులో చూడగలిగితే మీరు మేలు పొందుతారు, వాటి నెరవేర్పుకు అవకాశం ఉంటుంది అని నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. కొత్త నిబంధనలో ఉన్న వాగ్దానాలు కూడా ఎలా ఉన్నాయో అర్థం కావడానికి ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త ఆరో అధ్యాయము 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవుడికి తెలుసా తెలియదా? తెలుసు. ఇస్తాడా ఇవ్వడా అన్న మాట దగ్గర తెలిస్తే నా దేవుడు తెలుసు. ఇస్తాడా ఇవ్వడంటే 33వ వచనంలో రాయబడింది, 33వ వచనం 2వ భాగం. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును, ఇస్తాను అని కూడా అన్నాడు. కానీ అప్పుడు అన్నాడు, అప్పుడు అన్న మాట దగ్గర ఎప్పుడు ఇస్తానంటున్నాడు. అక్కడ 31వ వచనానికి 32వ వచనానికి 33వ వచనం 2వ భాగానికి మధ్య ఒక కండిషన్ రాయబడింది. ఏంటది? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం ఏం చేయాలట? దేవుని రాజ్యాన్ని వెతకాలట, దేవుని నీతిని వెతకాలట, అప్పుడు ఆయన ఇస్తానని అంటున్నాడు. చాలాసార్లు ఇక్కడ బైబిల్ పండితులు ఏమంటారంటే, రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నారు కాబట్టి దానికి కావలసినవన్నింటినీ దేవుడే సమకూరుస్తాడు. మనం పోలీసుల మధ్య పరిచర్య చేయాలి అనుకున్నాం, ఉద్యోగస్తుల మధ్య పరిచర్య చేయాలి అనుకున్నాం, చాలా మందిని అనుదిన భక్తులకు నడిపించాలి అనుకున్నాం. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? కష్టం, రోజు రమ్మంటే ఎక్కడొస్తారు? రారు. అప్పుడు ప్రారంభ దినాల్లో ఏం చేశామంటే సెల్ ఫోన్ లో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఉంది, ఒకరు నలుగురికి కాన్ఫరెన్స్ లో తీసుకోవచ్చు. ఒకరు నలుగురిని తీసుకుంటే నలుగురితో ఆగిపోతున్నాం, ఐదుగురితో ఆగిపోతున్నాము అన్నది ఇబ్బంది. అప్పుడు ఒక్కొక్క లైన్ లో నలుగురు నలుగురి కింద ఒక ఐదు ఆరు లైన్లు కలుపుకోగలిగితే 20 మంది వస్తున్నారు. 20 మందిని కలుపుకోవడానికి నలుగురు ఐదుగురు ఫోన్లు చేసుకుని వాళ్ళ వాళ్ళ లైన్లోకి తీసుకోవాలి. ఇది ఇనీషియల్ సెటప్. మధ్యలో ఎవరికైనా ఫోన్ వస్తే ఆయన ఫోన్ ఆన్సర్ చేస్తే కాన్ఫరెన్స్ అంతా హోల్డ్ లో ఉందని గోల్ చేస్తూ ఉంటారు. ఎవరైనా కాన్ఫరెన్స్ లో కలిసి మీట్ లో పెట్టుకోకపోతే ఆ చుట్టుపక్కల వెహికల్ సౌండ్స్ అన్ని వచ్చి ఇబ్బంది అయ్యేది. కానీ దేవుడి రాజ్యం కట్టబడాలి, దేవుడి నీతిలోకి మిగతా వాళ్ళు రావాలి అన్నది దేవునికి నచ్చిన పని కాబట్టి ఇప్పుడు 1000 మంది కాన్ఫరెన్స్ లోకి వచ్చే అవకాశం దేవుడు ఇచ్చాడు. మనం నలుగురు లేకపోతే 20 మందికి పరిమితమైన పరిస్థితిలోంచి 1000 మంది కాన్ఫరెన్స్ లోకి వచ్చే మనం హడిల్ యాప్ లోని ఈరోజు వాడుకోగలుగుతున్నాం. ఎవరికి వాళ్ళకి ఎంతమంది ప్రార్థనకు వచ్చారు చూసుకోగలరు, ఎవరు అన్మ్యూట్ అయ్యారు మ్యూట్ అయ్యారు చూసుకోగలరు, మెసేజ్లు ఏమైనా చాట్ బాక్స్ లో ఏమైనా పెట్టారా చదవగలరు, లేదా వీడియో ఆన్ చేసుకుని ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవచ్చు. ప్రారంభంలో ఇది లేదు, కానీ ఆ దేవుని రాజ్యం కట్టడానికి ఇది అవసరం అని మనం ప్రార్థన చేశాము, దాని కొరకు ఆలోచనతో ఉన్నాం కాబట్టి దేవుడు ప్రొవైడ్ చేశాడు. నా మటుకు నేను ఆదివారం సెలవు దొరికితే పరిచర్యలో వాడబడవచ్చు అని చెప్పి గొప్ప ఆశతో ఉన్నాను. 10 సంవత్సరాల ఆశతో ఉన్నాను. 10 సంవత్సరాలు నా జీవితంలో ఆదివారం సెలవు లేదు. 10 సంవత్సరాలు ఆదివారం సెలవు లేదు. ఉద్యోగంలో బాగా బిజీగా ఉంటే రోజంతా బిజీలో ఉండి ఆత్మలో తృప్తి లేని పరిస్థితుల్లో ఆ దినాలు వెళ్ళిపోతున్నాయి. సేవలో ఏం వాడబడలేకపోతున్నాం, సేవలో వాడబడలేకపోతా ఉన్నామన్న దాంతో ఇట్లా ప్రార్థన చేసుకునేవాడిని. అయ్యా నువ్వు నాకు ఒక అరగంట టైం ఇస్తే అరగంట నీతో గడుపుతా, నువ్వు నాకు గంట టైం ఇస్తే గంట నీతో గడుపుతా, ఒక పూట టైం ఇస్తే ఒక పూట పరిచయలో వాడబడతా, ఒకరోజు టైం ఇస్తే ఒకరోజు నీ పరిచయలో వాడబడతా అని ఇట్లా అడిగేవాడు. అట్లాగే దేవుడు ఇచ్చేవాడు. ప్రారంభంలో కొంచెం అట్లా విసులుబాటు వచ్చాడు. ఆ ఇరుకులోనే ఎస్ఎఫ్జే పరిచర్ ప్రారంభించేశారు. 2018 సంవత్సరానికి నేను విజయవాడ సిటీలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. విజయవాడ పరిస్థితి పోలీసులకు అర్థమవుతుంది. కమిషనరేట్ లో రకరకాల బందోబస్తులు ఖాళీలు ఉండవు, తీరుకుండదు. అప్పుడే విజయవాడలో ఉన్న పరిస్థితుల్లోనే ఈ పరిచర్ ప్రారంభమైపోయింది. సిన్సియర్ గా ప్రార్థన చేస్తున్నాం, సిన్సియర్ గా పనిచేస్తున్నాం, గ్రో అవుతుంది. పని పెట్టుకున్నాము, పని పెరుగుతుంది కాబట్టి ప్రభు ఆశ్చర్యకరంగా అవకాశం ఇచ్చి గత 4.5 సంవత్సరాలుగా నాకు ఆదివారం సెలవు దొరికింది, శనివారం కూడా సెలవు దొరికింది, వారానికి రెండు రోజులు సెలవు దొరికింది. ఆశ్చర్యం. ఆదివారం సెలవు ప్రభు అని చెప్పి అడిగితే దేవుడు మొదటగా అరగంట గంట ఒక పూట దగ్గర పరీక్షించి నమ్మకత్వాన్ని బట్టి దేవుని రాజ్యం కట్టబడుతుంది కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. రాజ్యానికి ఆ నీతికి సంబంధించిన విషయాలు, పరిచర్యకు సంబంధించిన విషయాలు, ఆయన రాజ్య విస్తరణకు అవసరమైన వనరులను ఆయనే సమకూరుస్తాడు. ఎవరి విషయంలో? దాన్ని వెతికే వారి విషయంలో ఇది సాధ్యమవుతుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రిలారా, దేవుని వాక్యం కండిషన్ తోటి కనిపిస్తుంది కాబట్టి మీ వాగ్దానాల విషయంలో కండిషన్స్ ఏ ఉన్నాయో మీరు చూడగలిగి వాటిని ప్రాక్టీస్ చేయగలిగితే మీరు డిసప్పాయింట్ కారు. వాగ్దానం నెరవేరలేదు, నిరర్ధకమైపోయింది, ఆలస్యమైపోయింది అన్న మాటలు కూడా మనం వినలేం. వాటిని నెరవేర్పుని చూడగలుగుతారు, తీఘ్రంగా చూడగలుగుతారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏడవ వచనం, నా యందు మీరును మీ అందు నా మాటలు నిల్చుండి ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. ఈ రెండవ భాగాన్ని మరలా చదువుతున్నాను, మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను. మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను. అది ఎలా కనిపిస్తుంది అంటే, ఏదైనా అడగండి, ఏదైనా అడగండి. రీసెంట్ గా ఆ పాట వచ్చింది కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చేస్తావు. మీరు వాగ్దానాలను షరతులు లేకపోతే కాంటెక్స్ట్ లో పెట్టి చూడకపోతే ఏమైనా చేయగలవు అన్నట్టుగా అనిపిస్తుంది. ఏమైనా చేయడు, ఏది పడితే అది చేయుడు, ఎలా పడితే అలా మారిపోడు. ఆయన ఇప్పుడు మార్పు లేని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు, ఏకరీతిగా ఉండే దేవుడు. మరి అదేంటి, మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను అన్నాడు కదా, అది వచనంలో రెండో భాగం. ఏడవ వచనంలో మొదటి భాగం ఏముంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఇఫ్ కండిషన్ ఉంది అక్కడ, మనం ఆయనలో ఉండాలట, మనలో ఆయన మాటలు ఉండాలట. పరిశుద్ధ దేవుడు మనలో ఉంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, మనం ఆయనతో నడుస్తూ ఉంటే, ఏదైనా అన్న మాట దగ్గర ఆయనకి స్వభావానికి నచ్చింది ఏదైనా, ఆయన నాకు నచ్చనిది అని చెప్పిన ఏదైనా కూడా వస్తుందా? రాదు. ఎందుకు వస్తుంది? నువ్వు ఎట్లా అడుగుతావు? ఆయన వాక్యం నీలో ఉంటే ఆయన నచ్చనిది నువ్వు ఎట్లా అడుగుతావు? అడగలేం కదా. కాబట్టి పిల్లరా, రాయబడుతున్న మాట అదే, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండి నీలరా, మీకు ఒక అవగాహన వస్తుంది, దేవుడు ఇది దేవుని మార్గం, ఇది ఇది పరిశుద్ధ మార్గము, ఇది దేవుడికి ఇష్టము, ఇవి దేవుడికి అయిష్టాలు, ఇష్టమైనవి అడగాలి, అయిష్టమైనవి అడగకూడదు అన్న క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ తోటే మనం ఉంటాం. అది కండిషను, అది కండిషను. కాబట్టి ఏదైనా మీకు ఏది ఇష్టము అంటే ఏదైనా అడగమని కాదు, ఏదైనా అడగమని కాదు. కాబట్టి మీరు దయచేసి దయచేసి మీరు బైబిల్ గ్రంథం చదువుతా ఉన్నప్పుడు మీకు ఇంపుగా కనిపించిన వాక్యాలు కనిపిస్తే, అబ్బా దేవుడు నన్ను కూడా ఇలా వాడుకుంటే ఎంత బాగుంటుందో అని ఒకవేళ మీరు అనుకుంటే, అప్పుడు అక్కడ ఏమైనా నేనేమైనా చేయాలా, నా పార్ట్ ఏమైనా ఉందా అని మీరు ఆలోచించగలిగితే చక్కటి విషయాలు మీకు అర్థమవుతాయి. ఇవి కండిషనల్ ప్రామిస్ సంబంధించిన విషయాలు ఇలా ఉంటాయి. రెండు అన్కండిషనల్ ప్రామిసెస్ ఉన్నాయి, షరతులు లేని వాగ్దానాలు. షరతులు లేని వాగ్దానాలు ఎలా ఉంటాయి అన్నది అర్థం కావడానికి మనం ప్రాముఖ్యంగా వీటిని కావెనెంట్స్ అంటాం, నిబంధనలు అంటాం. దేవుడు చేస్తాను అంటున్నాడు, దేవుడు తన ప్రణాళిక తన చిత్తాన్ని చేస్తాను అంటున్నాడు. అక్కడ అవి గొప్పగా కనబడతాయి, కానీ అవి ఆ దేవుడు ప్రణాళికలో దేవుడు చేస్తానన్న మాటలు వాటిని తీసుకొని ఇది నాకు ఇది నాకు అని అప్లై చేసుకోవడానికి కుదరదు, నాకు అని అప్లై చేసుకోవడానికి కుదరదు. ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. చూద్దాం, దేవుడు చేస్తాను అని అన్న మాట దగ్గర ఇక్కడ మన పార్ట్ ఏముండదండి, ఇక్కడ మనం చేస్తేనే దేవుడు చేస్తాడు అన్న కండిషన్స్ ఏముండవు. దేవుడు చేస్తానంటున్నాడు, అది వాగ్దానమే. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయము 1-3 వచనాలు, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన దాన్ని వాగ్దాన రూపంలోనే కనబడుతుంది. 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో చెప్పాను. మామూలు మాటలు కాదు ఇవి, మామూలు మాటలు కాదు. అబ్రహాము పిల్లలు లేని పరిస్థితిలో ఉన్నాడు. సారా అబ్రహాము పిల్లలు లేరు, వాళ్ళు బ్యారన్ కండిషన్ లో ఉన్నారు. వాళ్ళకి ఒక అబ్బాయిని ఇస్తాను అని వాగ్దానం చేశాడు, పర్సనల్ వాగ్దానం అది. ఇప్పుడు నేను చూపించి దేశం నూరా, నీ ఊరిని బంధువులు వదిలిపెట్టరా అని దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షించినప్పుడు అబ్రహాం విధేయత చూపించాడు. అయితే నీకు కుమారునిస్తాను అన్నాడు. ఆ కుమారునిస్తానన్న పర్సనల్ వాగ్దానం దగ్గర నిందారహితుడుగా ఉండు అన్నాడు. లేకపోతే నేను చూపించి దేశానికి వెళ్ళు అన్నాడు. పరీక్షించాడు. 25 సంవత్సరాలు పరీక్షించిన తర్వాత ఇస్సాకునిచ్చాడు. అక్కడ అక్కడ కండిషన్ చూస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభును గురించిన వాగ్దానం ఇది. యేసుక్రీస్తు ప్రభును గురించిన వాగ్దానం అబ్రహాం సంతానంగా, అందుకే మత్తయి సువార్త మొదటి వచనం అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, అబ్రహాముకు యేసుక్రీస్తు ఆ కుమారుడిగా వాగ్దానం చేయబడ్డాడు. కాబట్టి భూమి యొక్క సమస్త వంశాలు అబ్రహామ నీ ద్వారా రాబోతున్న క్రీస్తు ద్వారా నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు ఆయన. దీనికి అబ్రహాము ఏం చేయాలి? అబ్రహాము ఏం చేయాలన్నదే ఏమి ఉండదు ఇక్కడ. దేవుడు అనుకున్న కావనెంట్, దేవుడు చేస్తాను అన్న మాట ఆయన నెరవేరుస్తున్నాడు. ఇస్సాకు విషయంలో అబ్రహాంకి ఏమైనా కండిషన్స్ ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు అబ్రహాం ద్వారా రావడానికి ఆయన చేయాల్సింది ఏమీ లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు గొప్ప చేస్తానన్నాడు, అన్నట్టుగానే చేశాడు. ఒక పక్క ఇస్రాయేలులు, మరొక పక్క ఇస్మాయేలులు, మరొక పక్క క్రైస్తవులు, అందరికీ అబ్రహాం తండ్రి అయిపోయాడు. రెండవ మాట దావీదుతో దేవుడు చేసిన కావనెంట్, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వచనం నుంచి మనం చదివితే నీ దినాలు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో నిద్రించిన తర్వాత నీ గర్భంలోంచి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామము ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. ఇది అబ్రహాంతో చేస్తున్న ఈ వాగ్దానం ఎవరి కొరకు? యేసుక్రీస్తు ప్రభు కొరకు. రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నేను అతనికి తండ్రినే ఉండును, అతను నా కుమారుడే ఉండును. 16, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడునని అనెను. ఇది యేసుక్రీస్తు ప్రభును గురించిన వాగ్దానం. ఇక్కడ దావీదు చేయాల్సింది ఏముంది? దావీదు చేయాల్సింది ఏం కనబడదు. దేవుని సంకల్పం, దేవుని చిత్తం, ఆ దేవుడు లోక కళ్యాణం కొరకు, పాప విమోచన కొరకు ఈ పని చేయాలనుకున్నాడు. ఆ పని చేయాలనుకున్నప్పుడు వాళ్ళు వాడుకున్నాడు. మరియకు యేసుక్రీస్తు ప్రభుని ఇవ్వడం దగ్గర మరి ఏమైనా చేస్తేనే నేను యేసుక్రీస్తు ప్రభుని నీ ద్వారా తీసుకొస్తాను అన్నాడు. ఏం లేదు, దయాప్రాప్తురాలువా, నువ్వు కృప పొందావు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఇక్కడ ఆమెమైనా చేయాలా? ఆ కార్యం జరగడానికి ఏమక్కర్లా. అట్లాగా మన బైబిల్లో అన్కండిషనల్ ప్రామిస్ వేసి చూస్తాం. దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడో ఆయన చేస్తాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వచనాన్ని చదివితే నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదిననియు చెప్పుకొనుచు. దేవుడు ఆలోచనలు, దేవుడు ప్రణాళికలు, దేవుడు ఉద్దేశము, దేవుడు చేసిన నిబంధన కావనెంట్స్ వాటి నెరవేర్పులో ఇవి చేస్తానన్నాడు. అవి జరుగుతూ వచ్చాయి. కోరేసు విషయం చూస్తాం. కోరేసు నా మంద కాపరి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటాడు. కోరేసు ఏం చేశాడు మనకేం కనబడదు. అక్కడ నెబుకద్నెజరు నా సేవకుడు పిలుస్తున్నాను అంటాడు. నెబుకద్నెజరు అతని ఎందుకు వాడుకుంటున్నాడు? దేవుడు తన ప్రణాళికను ఆయన నెరవేర్చుకుంటున్నాడు. అక్కడ నెబుకద్నెజరు ఏదో చేస్తేనో, కోరేషు ఏదో చేస్తేనో వాళ్ళు వాడుకున్నాడు అని మనం చూడలే. వీటిని అన్కండిషనల్ ప్రామిసెస్ అంటాం. షరతులు ఏమీ లేకుండా దేవుడు చేస్తాను అని చెప్పిన మాటలు. ఇవెందుకు ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాము? ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే దేవుని యొక్క క్యారెక్టర్, ఆయన స్వభావం ఏంటి, దేవుని యొక్క నమ్మకత్వం, దేవుని యొక్క నిత్య ప్రణాళిక ఏమై ఉందో దాని ప్రకారంగా అవి చేసుకుంటూ వెళ్తాయి. అందులోకి మనం వెళ్ళి అందులో అబ్రహాంకి ఇచ్చిన నిన్ను గొప్ప జనముగా చేస్తాను, భూలోక వంశాలన్నీ నీ ద్వారా ఆశీర్వపడతాయి, ఈ వాగ్దానం నాకిచ్చాడు అని అంటే ఎట్లా? అది దేవుని ప్రణాళికలో ఉన్న మాటలు, అందులో కూడా గొప్ప గొప్ప మాటలు కనబడతాయి. అది నీతో చేసింది కాదు, అది శరతులతో చేసింది కాదు, అవి ఒక మనిషికి సంబంధించినవి కావు, దేవుని ఎటర్నల్ ప్లాన్ లో రాయబడ్డ మాటలు. ఇదిగో నీ రాజ్యము నిత్యము స్థిరమవుతుంది అన్నాడు కాబట్టి దేవుడు నాకు రాజకీయాల్లో ఈసారి సీటు ఇస్తాడు, నేను గెలుపొందుతాను. ఈసారి గెలుపొందడమే కాదు, చచ్చే వరకు నేను సీటు మీదే కూర్చుంటాను అంటే ఎట్లా? అది యేసుక్రీస్తు ప్రభువుని గురించి, మెస్సయను గురించి చేసిన వాగ్దానాలు. అవి నిబంధనకు, దేవుడు చేసిన నిబంధనకు లోబడి చేస్తున్న వాగ్దానాలు. ఆ అన్కండిషనల్ ప్రామిసెస్ ని నువ్వు నేను క్లెయిమ్ చేసి ఇది నా విషయంలో జరగాలి, జరుగుతుంది అనుకుంటే ఎట్లాగా? అవగాహన లేకపోతే అవి నెరవేరు. నెరవేరలేదు కాబట్టి దేవుడు మాట తప్పాడు అందామా, మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు అందామా? మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా దేవుడు మాట తప్పాడు, మాట ఇచ్చాడు, నెరవేర్చలేదు అంటే ఎట్లా? అది సరైన అవగాహన కాదు, సరైన అవగాహన కాదు. మూడవ విషయం మధ్యస్థంగా ఉన్న వాగ్దానాలు. షరతులు ఉంటాయి, షరతులు దాని ఏమంటాం, కండిషనల్ అన్కండిషనల్, రెండు కనబడతాయి. దాన్ని అర్థం చేసుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సాల్వేషన్. దేవుడు యొక్క నిత్య ప్రణాళిక. దాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి, వాటిని మనం చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4-6 వచనాలు ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట పరిశుద్ధులము దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఇక్కడ దేవుడు అనుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు నిత్య ప్రణాళిక, ఇవన్నీ కనబడుతున్నాయి. దీన్ని రెండవ అధ్యాయం ఎట్లా చదువుతాం, రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో కూడా, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారిని ఉండినప్పుడు సైతము మన ఎవల చూపిన తన మహాప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించాను, కృప చేత రక్షించబడ్డారు. 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం, అది క్రియల వలన కలిగినది కాదు. ఇక్కడ మనం ఏదో చేసి సాధించలేదు, చేసి సంపాదించుకోలేదు, మన అర్హతను బట్టి రక్షణలోకి రాలేదు. దేవుడు అందరూ రక్షించబడాలన్న ప్రణాళికలో ఆయన యేసుక్రీస్తు ప్రభుని పంపించి యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ ప్రణాళికను తీసుకొచ్చాడు. ఇక్కడ ఏమన్నా కండిషన్స్ కనిపిస్తున్నాయా? ఏమీ కనిపించట్లేదు. అలాగని చెప్పి మనుషులందరూ రక్షణ పొందేశారు, మనుషులందరూ నిత్యత్వానికి వెళ్ళిపోతారు అని మనం మాట్లాడగలమా? లేదు. ఇక్కడ మనుషుల పాత్ర ఏంటి? సువార్త వినాలి, సువార్త నమ్మాలి, సువార్తకు లోబడాలి, విశ్వసించాలి. ఇక్కడ మనుషుల పాత్ర ఉందా? ఉంది. కాబట్టి మిక్స్డ్ గా ఉన్న వాగ్దానాలు కూడా ఉన్నాయి, కండిషనల్ ప్రామిసెస్ ఉన్నాయి. అక్కడ మనం ఇది చేస్తేనే నేను చేస్తాను అన్నాడు. అన్కండిషనల్ ప్రామిసెస్ ఉన్నాయి. అక్కడ దేవుడు ఏం చేయాలనుకున్నాడో ఆయన ప్రణాళిక సంకల్పాన్ని బట్టి చేసుకుంటూ పోతున్నాడు. అందులో ఇది నాది అని మనం క్లెయిమ్ చేయడానికి సరైంది కాదు. వాటిని మనం ఏమంటామంటే నేషనల్ ప్రామిసెస్ అంటాం, దేశానికి సంబంధించిన వాగ్దానాలు. మెసయక్ ప్రామిసెస్ అంటాం, కావనెంటల్ ప్రామిసెస్ అంటాం. అవి నిబంధన సంబంధించిన వాగ్దానాలు, మెస్సయను గురించిన వాగ్దానాలు. వాటిని తీసుకొని వచ్చి బైబిల్ ఈ మాట ఉంది కాబట్టి ఇదిగో ఇది నాదే అనడానికి కూడా సరైన అవగాహన కాదు. అట్లాగే మిక్స్డ్ ప్రామిసెస్ ఉన్నాయి. అక్కడ మనకి సరద కనిపించకపోవచ్చు గాక, కానీ మనం చేయాల్సినవి కూడా తర్వాత కనబడుతున్నాయి. రక్షణ, ఆయన అందరూ రక్షణ పొందాలనుకున్నాడు, రక్షణ అందరికి అందుబాటులో తీసుకొచ్చాడు. అలాగని చెప్పి అందరూ రక్షణ పొందరు, ఎవరు రెస్పాండ్ అవుతారో, ఎవరు సువార్తను నమ్ముతారో, ఎవరు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళకే రక్షణ భాగ్యం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరో నరకానికి వెళ్ళకూడదు అని అనుకున్నాడు, కానీ ఎక్కువ మంది నరకానికి వెళ్తారు. అందరూ పరలోకానికి రావాలి అని అనుకున్నాడు, కానీ కొందరే పరలోకానికి వస్తారు. దేవుడు అనుకున్నాడు కాబట్టి అందరూ పరలోకానికి వెళ్తారు, దేవుడు అనుకున్నాడు కాబట్టి ఎవరో నరకానికి వెళ్ళరు అని మనం మాట్లాడగలుగుతామా? లేదు, అక్కడ మన పార్ట్ ఉంది. వెంటనే కనబడదు కానీ అక్కడ వచ్చిన వాళ్ళు మిగతా చోట నుంచి మనం కనెక్ట్ చేసి చూడగలిగితే అక్కడ మనకి ఓ ఇక్కడ కూడా చేయాల్సింది ఉంది, మనం చేయకుండా ఇది దీన్ని పొందుకోలేము అని మనకు అర్థమవుతుంది. కాబట్టి వాగ్దానాల్లో మెజారిటీ సింహ భాగము కండిషనల్ ప్రామిసెస్ గా వాక్యంలో కనబడతా ఉండగా, ఈ సంవత్సరం మీరు ఏ వాగ్దానాలు ఎక్కడ ఎట్లాగా పొందుకున్నారో తెలీదు, వాటిని మీరు ఏం చేయాలంటే నాలుగు పనులు చేయాలి. నాలుగు పనులు చేస్తే మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది. ఒకటి, ఆ వాగ్దానాన్ని కాంటెక్స్ట్ లో చదవాలి. అంటే బైబిల్లో ఆ వచనాన్ని, ఆ వచనాలు పైన కింద వచనాలను మీరు పదే పదే ఆ చదివి అర్థం చేసుకోవాలి. రెండవ మాట, మీరు ఆ వాగ్దానం దగ్గర ఈ విషయాన్ని వెతకాలి, వెదర్ ఇట్ ఈస్ కండిషనల్ ప్రామిస్ ఆర్ అన్కండిషనల్ ప్రామిస్, పర్సనల్ ప్రామిస్ ఆర్ నేషనల్ ప్రామిస్, ఇది వ్యక్తిగతంగా నాకు చేసిందా, ఇది లేకపోతే యూనివర్సల్ గా ఆయన ప్రణాళికలో భాగంగా చేసిందా, ఇక్కడ ఏమైనా షరతు ఉందా, షరతులు లేవా అని వెతకాలి. మూడవది, ఇక్కడ దీని ద్వారా దేవుడికి మహిమ ఎట్లా వస్తుంది, దీని ద్వారా దేవుని రాజ్యం ఎట్లా కట్టబడుతుంది. ఒకవేళ దేవుడికి మహిమ వచ్చేది దేవుడి రాజ్యం కట్టబడేది అయితే దేవుడు తప్పకుండా చేస్తాడు. ఏది చేసినా ఆయన మహిమ కోసమే చేసే దేవుడు ఆయన. దేవుని చిత్తం దీంట్లో ఎలా ముడిపడి ఉందో మనం చూడాలి, చదవాలి, అలాగే వెతకాలి ఇక్కడ ఏమన్నా కండిషన్స్ ఉన్నాయని. ప్రధానంగా దాని ద్వారా దేవుడికి మహిమ మహిమ ఎలా కలుగుతుందో చూడాలి. ఆ తర్వాత ఆలస్యం జరుగుతా ఉన్నా, ఒకవేళ మీకు అది అర్థమైంది, అది వెంటనే జరగలేదు, ఆలస్యం జరుగుతా ఉంది, అక్కడ మనమేమి నిరాశపడాల్సిన అవసరం లేదు. ఆ దేవుడి విషయంలో మనం వేరేగా మాట్లాడడానికి వీలు లేదు. నమ్మాలి, కొంత ఆలస్యమైన అక్కడ ఉన్న కండిషన్స్ ను ఫుల్ఫిల్ చేస్తున్నావు, దేవుడు తప్పకుండా మేలుకరంగానే దాని నెరవేర్పులోకి తీసుకొస్తాడు అని అన్న విషయాన్ని మనం నమ్మాలి. అది మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనమొప్పుకున్నది నిశ్చయముగా నిశ్చలముగా పట్టుకుందుము. ఆయన చెప్పాడు, ఆయన చేస్తాడు. మనం చేయాల్సిన వాటి విషయంలో మాత్రం మనం నిశ్చయముగా ఏమైతే చేయాల్సిందో వాటిని చేసుకుంటూ వెళ్ళటం మన వంతు. మన పార్ట్ విషయంలో నమ్మకంగా ఉందాం, దేవుడు అంతకంటే నమ్మకస్తుడు, ఆయన జరిగిస్తాడు. మీ జీవితంలో దేవుడు తన వాక్యానుసారమైన తన చిత్తానుసారమైన వాగ్దానాలన్నింటినీ నెరవేర్పులోకి తీసుకొస్తాడు. అటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.